కథ చెప్పవా? నాన్న, ఇవాళ కంచుకోటకి లాస్ట్ ఎపిసోడ్ కదా?
ఎస్, కంచుకోట లాస్ట్ ఎపిసోడ్ రయాన్షి. ఈరోజు స్టోరీ విందామా? అయితే ఏం జరిగింది, లాస్ట్ పాడ్కాస్ట్లో శివపురం పొలిమేరల్లో చంద్రవర్మ సేనాని ధీరమల్లుడు కలిసి తమ సైన్యాలతో సర్పకేతుణ్ణి ఒకనొక కొండ కనుమలో ఎదుర్కొన్నారు. సర్పకేతుడి సైనికుల్లో చాలామంది చంద్రవర్మ పక్షానికి వచ్చారు. సర్పకేతుడు మిగిలిన సైన్యంతో పారిపోసాగాడు. చంద్రవర్మ అతడి వెంట కొందరు భటులను పంపాడు. తర్వాత ఏం జరిగింది ఈ పాడ్కాస్ట్లో విందాం. సూర్యుడు పడమటి దిక్కుకు బాగా వాలిపోయిన తర్వాత, అంటే చీకటి పడుతుంది అప్పుడే, చంద్రవర్మ పంపిన భటుల్లో ఇద్దరు తిరిగి వచ్చి సర్పకేతుడి సైన్యం కనబడలేదని, కానీ వాళ్ళ యొక్క కాలి గుర్తులను బట్టి వాళ్ళు పడమటి దిశ వైపు పోతున్నట్లు తెలిసిందని వర్తమానం తెస్తారు. ఈ వార్త వింటూనే చంద్రవర్మ ధీరమల్లుడి వైపు తిరిగి, ధీరమల్లు, సర్పకేతుడు మాహిష్మతి నగరం వైపు పారిపోవటం లేదని, అతడు సరాసరి కంచుకోట వైపుకు ప్రయాణం కట్టాడని నా అభిప్రాయం అన్నాడు. సేనాని ధీరమల్లుడు, సుబాహుడు కూడా చంద్రవర్మతో ఏకీభవించారు. అయితే ఇప్పుడు తాము మహిష్మతి నగరం కేసి వెళ్ళటమా, లేక సర్పకేతుణ్ణి అనుసరించి కంచుకోటకు వెళ్ళటమా అన్న సమస్య వచ్చింది. కొద్దిసేపు ఆలోచించిన మీదట కంచుకోటకు వెళ్ళి అక్కడ సర్పకేతుణ్ణి హతమార్చటమే ఉత్తమ మార్గమని వాళ్ళు నిర్ణయించుకున్నారు. వెంటనే సైనికులందరూ పడమటి దిశగా ప్రయాణానికి సన్నద్ధం చేయబడ్డారు. కొద్దిసేపట్లో సైన్యమంతా కదిలింది. వాళ్ళు సర్పకేతుడి సైన్యం నడిచిన గుర్తుల ఆధారంతో కొండల్లో నుంచి బయటపడి కొంత దూరం అడవి మార్గాన ప్రయాణించి ఒక పెద్ద నది ఒడ్డుకు చేరారు. ఆ నదిని చూస్తూనే చంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. ఇంత పెద్ద సైన్యాన్ని నది దాటించడం ఎట్లా? సర్పకేతుడు నదిని ఎలా దాటగలిగాడు? చంద్రవర్మ ఇలా మదన పడుతున్నంతలో దావుల ఉన్న ఒక మహావృక్షం కొమ్మల నుంచి పెద్దగా బుసలు కొడుతూ మూడు తలల మహాసర్పం ఒకటి ధబీయమంటూ భూమి మీద పడింది. అందరూ భయంతో దానివైపు చూస్తున్నంతలో ఆ సర్పం మానవ రూపం పొందింది. చంద్రవర్మ అంటూ గట్టిగా అరిచింది. అతడి వైపు పరిగెత్తుతూ వచ్చింది. తనను పేరున పిలుస్తూ సమీపానికి వస్తున్న ఆకారాన్ని చూస్తూనే చంద్రవర్మ ఒక్క గెంతున ముందుకు వెళ్ళి, కాలకేతు నీవా అంటూ అతడి చెయ్యి పట్టుకున్నాడు. అవును వర్మ, నీ దయ వల్ల కాలకేతుడుగా మారిన మంత్రగత్తె కాపాలని సేవకుడు కాలనాగుని నేనే. నీ శత్రువు సర్పకేతుడు ఇంతకుముందే తన సైన్యంతో నదిని దాటి పోయాడు. అతడు నది దాటేందుకు ఉపయోగించిన తెప్ప కొయ్యలను, దూలాలను అద్దరి నుంచి ఇద్దరికి, అంటే అక్కడి వైపు నుంచి ఇక్కడికి చేర్చి, అదుగో ఆ కనబడే చెట్లు చాటున ఉన్న నది పాయలో భద్రపరిచాను అన్నాడు కాలకేతుడు. తర్వాత అతడు చంద్రవర్మ చెయ్యి పట్టుకొని అతన్ని అల్లంత దూరంలో ఉన్న చెట్ల చాటుకు తీసుకుపోయి, చంద్రవర్మ, నేను నీకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో శంకుడి కొండ నుండి హుటాహుటిగా ఇక్కడికి వచ్చాను. చాలా రోజుల క్రితమే కాపాలిని చనిపోయింది. చనిపోయే ముందు ఆమె భూత వర్తమానాలను చూపే గాజుగోళాన్ని, మానవాస్తికను నాకు ఇచ్చిపోయింది. వాటి వల్లనే నీవు ఎలాంటి కష్టాల్లో ఉన్నావో నేను గ్రహించగలిగాను. ప్రస్తుతం నీ శత్రువు, ఆ కారణంగా నా శత్రువు కూడా అయిన సర్పకేతుడు తన సైన్యాలతో ఎక్కడ ఉన్నారో చూద్దామా అంటూ కాలకేతుడు చెట్టు చాటు నుంచి గాజుగోళాన్ని బయటకు తీసి మంత్రం జపిస్తూ దాన్ని ఆ మానవాస్తికతో దాకాడు. మరుక్షణంలో వాళ్ళకు ఒక అద్భుత దృశ్యం కనబడింది. సూర్యకాంతిలో కంచుకోట గోడలు తలతలా మెరుస్తున్నాయి. కోటగోడల్లో ఉత్తర దిశగా ఉన్న ముఖద్వారపు పెద్ద కంచు తలుపులు బార్లా తెరవబడి ఉన్నాయి. వాటి ముందు కొద్దిమంది సైనికులు కాపలా ఉన్నారు. కోట లోపల శిథిలాస్థితిలో ఉన్న అనేక భవనాలలో సర్పకేతుడి సైనికులు విచ్చలవిడిగా సంచరిస్తూ వెలరేని రత్నాలను, బంగారాన్ని తీసుకుంటున్నారు. చంద్రవర్మ, ఇవి మన శత్రువుల గుట్టుమట్లు. చాలామంది అనుకుంటున్నట్లు కంచుకోట గోడలను సముద్ర జలం తాకటం లేదు. దాదాపు 100 సంవత్సరాల క్రితం సముద్రం పొంగి కంచుకోటను జలమయం చేసి క్రమంగా కోట గోడలను విడిచి దాదాపు చాలా దూరం వెనక్కు వెళ్ళిపోయింది అన్నాడు కాలకేతుడు. కాలకేతుడు ఇలా చెప్పగానే చంద్రవర్మ ఎంతో ఉత్సాహంతో తన సైనికులను నది దాటేందుకు తయారుగమ్మన్నాడు. కాలకేతుడు జాగ్రత్త పరిచిన తెప్పకొయ్యలు, ఆ పెద్ద పెద్ద దుంగలు ఉపయోగించి సైనికులందరూ కూడా నది దాటుతారు. కాలకేతుడు ఒక గుర్రం ఎక్కి ముందుండి దారి చూపుతుండగా సైన్యము అందరూ కూడా శరవేగంతో కంచుకోట వైపు పోసాగింది. ఒక గంట తర్వాత వాళ్లకు ఆకాశాన్ని అంటినట్లున్నాయా అన్నట్టు అంత పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద గోడలు కనిపించినాయి. వాళ్ళు క్రమంగా కోటను సమీపించి ఉత్తర వైపున ఉన్న కోట ద్వారాల వైపు వెళ్ళేసరికి ద్వారాలన్నీ కూడా బంధింపబడి ఉన్నాయి. చంద్రవర్మ సుబాహుణ్ణి, సేనాని ధీరమల్లుణ్ణి వెంట పెట్టుకొని ద్వారాలను సమీపించి వాటిని పరీక్షించి చూశాడు. అవి దృఢమైన కంచుతో చేయబడి ఉన్నాయి. ఇంత బలమైన కంచు తలుపులను బద్దలు కొట్టి, కంచు అంటే అది ఒక మెటీరియల్, చాలా బలంగా ఉంటుంది అన్నట్టు. కంచు తలుపులను బ్రాంజ్, కంచు తలుపులను బద్దలు కొట్టి కోటలో ఎలా ప్రవేశించటము అని చంద్రవర్మ ఆలోచించేంతలో కోట గోడల మీద సర్పకేతుడు గట్టిగా అరవటం వినబడింది. అతడి వెంట పెద్ద తట్టలు బుట్టలు గోతాలు పట్టుకుని ఉన్న కొందరు సైనికులు కనిపించారు. సర్పకేతుడు తన పక్కన నిలబడి ఉన్న సైనికులను గోడల కింద ఉన్న చంద్రవర్మ సైనికుల వైపు చూపుతూ, ఇదిగో నా సైనికుల దగ్గర ఉన్న గోతాలు బుట్టలు చూసారా? వాటి నిండా రత్నాలు బంగారం ఉన్నది. చంద్రవర్మను వదిలి నా పక్షానికి వచ్చే ప్రతి సైనికుడికి అన్ని రత్నాలు బంగారం ఇస్తాను. అలా నా పక్షానికి వచ్చే వారి కోసం కోట తలుపులు తెరవబడతాయి. ఈ గోతాల్లో ఉన్నది బంగారం అవునో కాదో మీరే చూడండి అన్నాడు. అంటే అది సంచులల్లో చాలా బంగారం పైనుంచి కింద విడిచిపెడతాడు. సర్పకేతుడు అలా అనగానే అతడి వెంట ఉన్న సైనికులు బుట్టల నుంచి గోతాల నుంచి వెండి బంగారాలను రత్నాలను చంద్రవర్మ సైనికులపై పడేలా కుమ్మరించారు. చంద్రవర్మ సైనికులు వాటి కోసం కొట్లాడుతూ ఒకరినొకరు కొట్టుకోసాగారు. పరిస్థితి ప్రమాదకరంగా పరిగణిస్తున్నదని గ్రహించిన చంద్రవర్మ సుబాహుడితో, సుబాహు, నువ్వు మన వీరపుర సైనికులను వెంటబెట్టుకొని శత్రుపక్షంలో చేరేవాడిలా నటిస్తూ కోట తలుపులు తెరవమని కేకలు పెట్టు. అది నమ్మి సర్పకేతుడు తలుపులు తెరిచేస్తే మాత్రం వెంటనే కోటలో జొరబడి నేను ధీరమల్లుడు మిగిలిన సైన్యంతో వస్తాం. అప్పుడు మనమందరం కూడా మూకుమ్మడిగా అందరం శత్రువుల మీద పడి వాళ్ళని సర్వనాశనం చేద్దామన్నాడు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే, వాటికి మీరు ఆశపడ్డట్టు ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే వాడు ఇచ్చినటువంటి వాటిని మేము యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పి కోట తలుపులు తీయించుకోండి, తర్వాత మేము మెల్లగా వస్తామని అంటాడు. చంద్రవర్మ ఇలా చెప్పగానే సుబాహుడు సైనికుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో రహస్యంగా మాట్లాడాడు. చూస్తుండగానే సైన్యంలో నుంచి ఒక పెద్ద భాగం వేరుపడి సర్పకేత మహారాజుకు జై అంటూ కోట తలుపుల వైపు కదిలింది. వాళ్ళు ముందుకు పోకుండా అటకాయించే వాళ్ళలా కొందరు సైనికులు వాళ్ళతో ఉత్తుత్తి యుద్ధం ప్రారంభిస్తారు. చంద్రవర్మ సైన్యంలో తిరుగుబాటు వచ్చిందని నమ్మిన సర్పకేతుడు, హాహాహా నా ఆలోచన మంచిగా ఉంది, ఇప్పుడు వీళ్ళలో వీళ్ళు కొట్టుకొని చేస్తారు అనుకుంటాడు. కోట గోడల మీద నుంచి గట్టిగా నవ్వుతూ, కోట తలుపులు తెరవండి, శత్రు సైన్యంలో ఎక్కువ భాగం మన వైపు వస్తున్నారు, మనకు వాళ్ళు ఇప్పుడు అంతా కూడా మిత్రులైపోయారు. చంద్రవర్మను వాడి ముఖ్య అనుచరులను క్షణాల మీద నా కత్తికి ఎర చేస్తాను అని కేకలు పెట్టాడు. ఆ వెంటనే సర్పకేతుడి సైనికులు కోట తలుపులను తెరిచారు. ఆ తర్వాత కన్ను మూసి తెరిచేంతలో జరిగిపోయిందా అన్నంత ఆశ్చర్యకరంగా సర్పకేతుడి సైన్యం తుడిచిపెట్టబడింది. సైనికులతో కోటలో ప్రవేశిస్తూనే సుబాహుడు ఎదురైన సశత్రు సైనికులను తన కత్తితో నరకసాగాడు. అంతలో చంద్రవర్మ ధీరమల్లు కూడా కంచుకోటలోకి ప్రవేశించారు. వారి ధాటికి సర్పకేతుడి సైన్యం చెల్లా చెదురుగా పారిపోసాగింది. జరిగిన మోసం చూసి సర్పకేతుడు నిల్వెల్లా భగ్గుమన్నాడు. అతడు కోట గోడల మీద తన వెంట ఉన్న కొద్ది మంది సైనికులను హెచ్చరించి అక్కడ ఉన్న పెద్ద పెద్ద బండరాలను ఎత్తి కింద ఉన్నటువంటి చంద్రవర్మ సైనికుల మీదకు విసిరాడు. అది చూసిన చంద్రవర్మ సుబాహుడితో, సుబాహు, ఆ దుష్టుని సాధ్యమైతే ప్రాణాలతో పట్టుకో, అలా సాధ్యం కాని పరిస్థితుల్లో నీ కత్తితో తునాతునకలుగా వాణ్ణి నరికేయ్ అని కేక పెట్టాడు. సుబాహుడు కొందరు సైనికులను వెంట పెట్టుకొని కూలిపోయిన కోటగోడ రాళ్ల మీదుగా పాకి గోడ పైభాగానికి వెళ్ళాడు. కానీ సర్పకేతుని పట్టుకోవడం అంత సాధ్యమయ్యే పనిలా అతడికి కనిపించలేదు. తనకు ఎలాను చావు తప్పదని నిర్ణయించుకున్న సర్పకేతుడు రాక్షసుడిలా బొబ్బలు పెడుతూ అరుస్తూ ఎదురైన సైనికులను తన కత్తితో నరుకుతూ వస్తున్నాడు. కోట గోడల మీద సుడిగాలిలా ఇటు నుంచి అటు పరిగెత్తుతూ అతడు చేసే బీభత్సాన్ని చూసి చంద్రవర్మ సైనికులు వణికిపోయారు. చంద్రవర్మ, సర్పకేతుడికి సరైన ప్రతియోధుని నేను, వాడు కోట గోడల మీద నుంచి కింద పడబోతున్నాడు, ప్రాణాలతో వాణ్ణి బంధించదలిస్తే వాడు భూమిని తాకి ముక్కలు కాకముందే జాగ్రత్త పట్టుకో అంటూ కాలకేతుడు కత్తి దూసి ఒక్క ఎగురున కోట మీదకు దూకాడు. కాలకేతుడిని చూస్తూనే సర్పకేతుడు పెద్దగా రంక వేసి అతడి మీదికి దూకాడు. కాలకేతుడు అతని కత్తి దెబ్బను తప్పుకొని తన కత్తిని ముందుకు సాచి అతడి మీదకు లంఘిస్తూ, సర్పకేతు, నువ్విప్పుడు పోరాడుతున్నది కాలకేతుడితో. కాలకేతుడు అంటే మూడు శిరస్సుల మహాకాల సర్పం అంటూ చటక్కున సర్పం యొక్క ఆకృతిని దాల్చి బుస్సుమంటూ పైకి లేచాడు. సర్పకేతుడు ఒక్క క్షణం కాలం ఆశ్చర్యపోయి ఆ వెంటనే భయంతో కీచుమంటూ అరిచి కోట గోడల మీద నుంచి తలకిందులుగా కిందకు పడిపోయాడు. చంద్రవర్మ సమీపించేసరికి అతడు చనిపోయాడు. దానితో చావగా మిగిలిన సర్పకేతుడి సైనికులు చంద్రవర్మకు లొంగిపోయారు. కాలకేతుడు తాను కంచుకోటలో నివాసం ఏర్పరచుకునేందుకు అనుమతి కోరగా చంద్రవర్మ అందుకు అంగీకరించాడు. ఆ రాత్రి తన సైనికులతో అతడు కంచుకోట శిథిలాలలో కాలం గడిపి అక్కడ దొరికిన ధనరాశులతో తెల్లవారగానే రుద్రపురం వైపునకు ప్రయాణమయ్యాడు. ఒకటి రెండు రోజుల ప్రయాణం తర్వాత రుద్రపుర వాసులు కొందరు చంద్రవర్మ దగ్గరికి వచ్చి రాజు శివసింహుడు కొండల్లోకి పారిపోయాడని, ఇప్పుడు తమకు రాజు లేడని విన్నవించుకున్నారు. చంద్రవర్మ ముసలివాడి కొడుకు దేవలుణ్ణి రుద్రపుర రాజుగా నియమించాడు. చంద్రవర్మ మహిష్మతి నగరానికి కొన్ని కోసుల దూరం ఉందనగానే నగరవాసులకు క్రూరుడైన సర్పకేతుడి చావును గురించి తెలిసింది. వాళ్ళంతా కూడా మంగళ వాయిద్యాలతో బయలుదేరి చంద్రవర్మకు ఎదురు వచ్చి అతన్ని తమకు చక్రవర్తిగా ఉండవలసిందని కోరారు. కానీ చంద్రవర్మ అందుకు అంగీకరించలేదు. యశోవర్ధన చక్రవర్తి పెద్ద కుమారుడు తపోవర్ధనుడు చక్రవర్తి కావటం ఉత్తమంగా ఉంటుందని అతడు వారికి తెలియపరిచాడు. మాహిష్మతి నగర పరిసరారణ్యాలలో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నటువంటి తపోవర్ధనుడి దగ్గరికి చంద్రవర్మతో పాటు ఆ నగరంలో ఉన్న అందరూ కూడా వెళ్ళి ఆయనను సింహాసనం అధిష్ఠించవలసిందిగా రాజుగా ఉండాలని కోరారు. తపోవర్ధనుడు దానికి అంగీకరించలేదు. నేనేనాడో మొత్తం కూడా విడిచిపెట్టాను, నాకప్పుడే రాజ్యాకాంక్ష ఉంటే నేను రాజునయ్యేవాణ్ణి. మీ అందరి గౌరవ ఆదరణలకు ప్రేమాభిమానాలకు నేను పాత్రుడైన చంద్రవర్మకే మీకు చక్రవర్తిగా ఉండటము మంచిది అని సూచిస్తున్నాను అని అంటాడు. తర్వాత ప్రజల కోరికను మన్నించి తపోవర్ధనుడు స్వయంగా కిరీటాన్ని చంద్రవర్మ శిరస్సుకి పెట్టేస్తాడు. ప్రజలు జయ జయధ్వానాలు చేశారు. చంద్రవర్మ మహారాజుకి జై అంటూ తనకు విశ్వాసపాత్రుడైన ధీరమల్లు సుబాహులకు కూడా ముఖ్యమంత్రి పదవి ముఖ్య సేనాని పదవి ఇచ్చి ప్రజానురంజకంగా ఎంతో కాలం రాజ్యపాలన చేశాడు. చివరికి ఏం జరిగింది రేయాన్ష్? ఇన్ని కష్టాలు పడ్డ చంద్రవర్మనే మహారాజైపోయాడు. వాళ్ళు అనుకున్నటువంటి ధనము కూడా విపరీతమైనటువంటి ధనము వాళ్ళకు వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది? కంచుకోట నుండి వచ్చేసింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇలాంటిదే మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో ముగ్గురు మాంత్రికుల గురించి చెప్పుకుందాం. వినండి కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. తప్పక వినండి. శుభరాత్రి.